Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of MyInMedia. All the material presented by the host is warranted by the host that the work is their original contribution, or they have obtained proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
ఇప్పుడు మీ కోసం మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 5వ భాగం, దీన్ని రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. పోయిన వారం మోక్ష ఆనందులు కట్నం డబ్బుల గురించి ఎలా వాదించుకుంటున్నారో విన్నారు కదా. దాని తర్వాత భాగం ఈ భాగంలో విందురు కానీ ఈ వారంలో వినబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఫేస్బుక్తో పెనవేసుకుపోయిన తమ పిల్లల జీవితాలను చూసి ఆందోళన చెందుతుంటే, అంకిరెడ్డి సైన్యంలో చేరిన తన కొడుకు గురించి ఆలోచిస్తూ అంతకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. నిజానికి ఫేస్బుక్తో ఆడుకునే పిల్లల జీవితాలు చివరికి ఎలా ఉంటాయో, ఎంత అయోమయంగా మారుతాయో తెలియకపోయినా, సైన్యంలో ఉన్న తన కొడుకు జీవితం ఏ క్షణాన ఎలా మారుతుందో, అసలు ఉంటుందో లేకుండా పోతుందో నన్న బెంగ ఆయన్ని వదలడం లేదు. ఆలోచిస్తూ కారులో వస్తున్న అంకిరెడ్డికి సతీష్ చంద్ర స్నేహితుడు నరేంద్ర రోడ్డు మీద నడుచుకుంటూ రావడం కనిపించి వెంటనే కారును ప్రక్కకు తీసి ఆపేశాడు. అంకిరెడ్డి కారు డోర్ తీసుకుని ఆత్రంగా కారు దిగి నరేంద్ర వైపు అడుగులు వేసి, నరేంద్ర ఎప్పుడొచ్చావు అంటూ ప్రేమగా పలకరించాడు. ఎప్పుడైనా పిలవగానే అంకుల్ అంటూ ఉత్సాహంతో పలికే నరేంద్ర ట్రాన్స్లో ఉన్నట్లు అంకిరెడ్డిని చూడంగానే, అంకుల్ మీరా అన్నాడు. నేనేనయ్యా, ఎప్పుడొచ్చావు, నువ్వు బాగున్నావా అంటూ నరేంద్ర ఒళ్ళంతా తడిమాడు. మళ్ళీ జన్మెత్తిన వాడిని చూసినట్లు చూశాడు. నరేంద్ర ఆశ్చర్యపోయి, ఎందుకు అంకుల్ అలా అడుగుతున్నారు, నేను బాగానే ఉన్నాను. ఓ, మీకు కూడా ఆ విషయం తెలిసిందా అన్నాడు బాధగా. తెలిసిందయ్యా, రాత్రి 10 గంటల న్యూస్లో చూశాను, అదే న్యూస్ రిపీట్ కూడా అయింది అన్నాడు. నమ్మలేకపోతున్నాడు అంకుల్, టీవీలో రావటం ఏంటి, అదే న్యూస్ రిపీట్ అవటం ఏంటి, ఆ వార్త అంతదాకా రాలేదు. మా నాన్న కాల్ చేయగానే నేను ఫ్లైట్లో వచ్చాను. ఇప్పుడు నా భార్య బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండాలంటే ఎలా అన్నది నేను వెళ్ళే లోపల ఆలోచించి డిసైడ్ చేయాలి, అలా చేసే వెళ్తాను అన్నాడు. నరేంద్ర చెప్పింది అంకిరెడ్డికి అర్థం కాలేదు. నరేంద్ర న్యావీలో పనిచేస్తున్నాడు. ఆర్మీలో ఉండే తన కొడుకు సతీష్ చంద్ర, ఈ నరేంద్ర బాల్య స్నేహితులు. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుని ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటుంటారు. ఎప్పుడైనా సతీష్ చంద్ర ఫోన్ కలవకపోయినా, రింగ్ వచ్చి ఆగిపోయినా, మాటల మధ్యలో ఫోన్ కట్ అయినా కలవరపడి వెంటనే నరేంద్రకి కాల్ చేసి సతీష్ చంద్ర యోగక్షేమాలను తెలుసుకుంటుంటాడు అంకిరెడ్డి. రాత్రి చూసిన న్యూస్ వల్ల నరేంద్ర చనిపోయి ఉంటాడనే అనుకున్నాడు అంకిరెడ్డి. వెంటనే సతీష్ చంద్రకు కూడా కాల్ చేశాడు. సతీష్ చంద్ర ఎక్కడున్నాడో ఏమో, ఫోన్ కలవలేదు. అతని ఫోన్ కలవకపోవడం వల్ల అతను ఎలా ఉన్నాడోనని రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నరేంద్ర కనిపించగానే షాక్ తిని అవాక్కయ్యాడు. కానీ నరేంద్ర ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు అంకిరెడ్డికి. నరేంద్ర, రాత్రి నుండి నా కొడుకు ఫోనే చేయట్లేదయ్యా. అలా ఫోన్ చేయకపోతే దూరంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడో ఏమో అన్న భయం మాకుండదా? నువ్వైనా చెప్పయ్యా, ఎలా ఉన్నాడు నా కొడుకు? అసలే అక్కడ గొడవలు గొడవలుగా ఉన్నాయిటగా, చాలా దయనీయంగా అడిగాడు. మీరేం కంగారు పడకండి అంకుల్, అతను కాల్ చేస్తాడు. నేను మెసేజ్ పెట్టి అతని చేత మీకు కాల్ చేపిస్తాను. ఇప్పుడు అతను ముందున్న దగ్గర లేడు, అరుణాచల్ మార్చారు. ఆ హడావిడిలో ఉండి మీకు ఫోన్ చేయటం కుదిరి ఉండదు అన్నాడు. నిజంగా వాడు ఆర్మీలో చేరటం నాకు ఇష్టం లేదు నరేంద్ర. అసలు వాడు అందులో చేరేటప్పుడు ఆ ఫీల్డ్ గురించి నాకేం తెలియదు. తెలుసు ఉంటే వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు ఏ ఊరు మారుస్తారో తెలియదు, ఏ ఊరు ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎన్ని బాధలు ఉంటాయో తెలియదు. అప్పటికి వెళ్ళేటప్పుడు వద్దనే చెప్పాను, నా మాట వినకుండా వెళ్ళాడు అన్నాడు. డోంట్ వరీ అంకుల్, ఏ ఊరు మారినా ఏం కాదు, ఎంజాయ్ చేసేటట్లుగానే ఉంటుంది అన్నాడు నరేంద్ర. యుద్ధం ఎంజాయ్మెంట్ నరేంద్ర, అంతకన్నా రిస్క్ ఇంకొకటి ఉందా? ఎవరి ఫోర్స్ వల్లనో అందులోకి వెళ్ళలేదు కదా అంకుల్, అందులో రిస్క్ ఉన్నా అలా అనిపించదు. పైగా మా వల్ల ఏదో ఉపయోగం ఉందన్న తృప్తిలో ఉంటాం అన్నాడు. ఆయనకు రాత్రి చూసిన న్యూస్ గుర్తొచ్చి, ఏం చూసుకుని తృప్తి పడతారయ్యా నరేంద్ర, నువ్వుండే దగ్గరగా మంగళవారం అర్ధరాత్రి ఐఎన్ఎస్సి సింధురక్షక జలాంతర్గామిలో పేలుడు జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా మీ నేవీకి చెందిన గజ ఈతగాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా జలాంతర్గామి లోపలికి ప్రవేశించలేకపోతున్నారట. జలాంతర్గామిలో చిక్కుకున్న 18 మంది నేవీ సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియనేలేదట. ప్రమాద సమయంలో జలాంతర్గామిలో ఉన్న 3 అధికారులతో సహా నేవీ సిబ్బంది అంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారట. ఇదంతా చూసిన నేను నువ్వు ప్రాణాలతో ఉన్నావన్న వార్తను వినాలని నా కొడుక్కి ఎన్నిసార్లు ఫోన్ చేసుకుంటానో నీకు చెప్పినా నమ్మవు అన్నాడు. ఆయన మాటల్లోని నిజాయితీ నరేంద్ర హృదయాన్ని కదిలించింది. కానీ మా జలాంతర్గామిలో ఆక్సిజన్ బ్యాగులు అందుబాటులో ఉంటాయి అంకుల్, కాకపోతే జలాంతర్గామిలోకి భారీగా నీరు చేరడం, లోపలంతా చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు అడ్డంకిగా ఉంది. పేలుడు వల్ల వెలువడిన వేడి కారణంగా జలాంతర్గామి లోపల నిర్మాణం కరిగిపోయి గదులు ధ్వంసమై వస్తువులు పరికరాలు చిందరవందర కావడం వల్ల గజ ఈతగాళ్ళు లోపలికి ప్రవేశించలేకపోతున్నారట. అందుకే జలాంతర్గామిలో నిండిన నీటిని భారీ పంపులతో తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. జలాంతర్గామిని సముద్రంపై తేలేలా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన 24 గంటలు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలు ఇంకో 2-3 రోజుల్లో తెలుస్తాయి. అయినా అది ఏ యుద్ధం వల్లనో విద్రోహ చర్య వల్లనో జరిగింది కాదు, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన. అయినా సింధురక్షక ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేస్తామని రష్యా కూడా తెలిపింది. తమ నేవీ ఇంజనీర్లను పంపుతామని వెల్లడించారు. నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా తెలిపాయి. అవసరమైతే ఆ దేశాల సహాయం తీసుకుంటామని నేవీ వర్గాలు చెప్పాయి. మనకేమైనా జరిగితే పక్క దేశాలు చూస్తూ ఊరుకో, ఆదుకుంటాయి అంకుల్ అన్నాడు. అంత పెద్ద ప్రమాదాన్ని ఎంత తేలిగ్గా చెబుతున్నావు నరేంద్ర, చెబితే చెప్పావు కానీ ఎలాగూ వచ్చావు, ప్రాణాలతో ఉన్నావు, దారికి సంతోషం, ఇక వెళ్ళకు అన్నాడు. అలా ఉండదు అంకుల్, నేను ఇక్కడికి వచ్చిన కారణం వేరు, మళ్ళీ వెళ్తాను. ఆయన మీరు భయపడే యుద్ధాలేం అక్కడ జరగవు అన్నాడు నరేంద్ర. యుద్ధాలు అక్కడ జరగక ఇక్కడ జరుగుతాయా నరేంద్ర? మరీ చిన్నపిల్లాన్ని చేసి మాట్లాడకు. అది కాదు అంకుల్, ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఎక్కువైంది. శాంత? అవునంకుల్, శాంతినే. భూమి కోసం యుద్ధం చేయడం పూర్తిగా తగ్గింది, అందుకే శాంతి ఎక్కువైంది అంటున్నాను అన్నాడు నరేంద్ర. ఇలాంటి వాళ్ళు సైన్యంలోకి వెళ్తారే గాని వీళ్ళకేం తెలుసని, ఏది తెలియాలన్నా బుక్స్ చదవాలి, లేదంటే ప్రపంచానైనా చూడాలి. రెండూ లేకుంటే ఏదో ఊహించి ఇంకేదో మాట్లాడతారు. ప్రపంచం నిండా శాంతి ఉంది అంటే నమ్మి నవ్వేయటానికి తనేమైనా మామూలు అంకిరెడ్డినా? ఎంతో చూశాడు, ఎన్నో చూశాడు. కాకుంటే చిన్న కొడుకు విషయంలోనే కాస్త తప్పుగా అడిగేశాడు, వేసిన అడుగును వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. మీరేం ఆలోచించకండి అంకుల్, నేను చెబుతున్నా కదా అక్కడ యుద్ధాలు రావు. భూమి కోసం యుద్ధం అనేది లేదు. ఇప్పుడు ఎటొచ్చి వనరుల కోసం యుద్ధం ఎక్కువైంది. కొందరు బడా వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు, మాఫియాలు, గూండాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ బలం పెంచుకోవడం కోసం ప్రభుత్వాలని శాసిస్తున్నారు, ప్రాంతాలను కొనేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలని కంట్రోల్ చేసి గనులను తవ్వుతున్నారు. అంతేకాని ప్రత్యక్షంగా యుద్ధం చేసి ప్రాంతాలను ఆక్రమించుకోవడం అనేది లేదు. అక్కడ మేము ఉండాలి కాబట్టి కంచెలా ఉంటాం, మా కంచెకేం డోకా లేదు, మీరు భయపడకండి అని నరేంద్ర అంటుంటే అతని మొబైల్ రింగ్ అయింది. అవతల వైపు నుండి ఏం మాట్లాడారో అసలే నీరసంగా ఉన్న నరేంద్ర ముఖం మరింత నీరసంగా మారింది. భయంతో చెమట్లు పడుతున్నాయి. నేవీలో పనిచేస్తూ అతి బలిష్టంగా ఆత్మవిశ్వాసానికి ఆత్మస్థైర్యానికి మారుపేరులో ఉండే నరేంద్రలో ఈ భయమేంటి? ఏం జరిగింది నరేంద్ర? అడగకుండా ఉండలేకపోయాడు అంకిరెడ్డి. అంకుల్, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి అన్నాడు నరేంద్ర. అంత అర్జెంట్ అయితే మన కారులో వెళ్దాం నరేంద్ర అన్నాడు అంకిరెడ్డి. థ్యాంక్స్ అంకుల్ అంటూ కారు వైపు కదిలాడు నరేంద్ర. అంకిరెడ్డి నరేంద్ర వైపే చూస్తుంటే, అంకుల్ అసలు ఏం జరిగిందో మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అంత టైం లేదు, ముందు మీరు కార్ ఎక్కండి అంటూ నరేంద్ర మెరుపులా కారెక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతను అంతక్రితమే తన భార్య సౌమ్య కోసం తీసుకున్న మందుల్ని సీటుపై పెట్టాడు. అంకిరెడ్డి కారులో కూర్చుంటూ ఆ మందుల్ని తీసి డాష్ బోర్డు మీద పెట్టాడు. కారు స్టార్ట్ చేశాడు నరేంద్ర. అతని చూపులు జనం రద్దీని ఛేదించుకుంటూ అతి చురుగ్గా కదులుతున్నాయి. అతను కారు నడుపుతున్న విధానం చూస్తుంటే ఇంటి దగ్గర ఏదో జరిగిరానిదే జరిగి ఉంటుందని అర్థమవుతుంది. స్టీరింగ్ని పట్టుకుని ఉన్న నరేంద్ర చేయిపై చేయి ఉంచి ధైర్యంగా ఉండమన్నట్లు నెమ్మదిగా తట్టాడు అంకిరెడ్డి. ఆ చిన్న స్పర్శకే నరేంద్ర చలించి రోడ్డు మీద నుంచి చూపుల్ని తిప్పకుండానే అంకుల్ అన్నాడు. అతని స్వరం నిండా బరువైన దుఃఖపు ఛాయలు అలుముకొని బాధగా ధ్వనించాయి. ఈ మధ్య దుఃఖం అనేది తన ఒక్కడికే ఉందనుకున్న అంకిరెడ్డి ఇప్పుడు మాట్లాడలేక నరేంద్ర వైపు పరీక్షగా చూస్తున్నాడు. కారు వేగంగా వెళుతోంది. నరేంద్ర రోడ్డు వైపే చూస్తూ కారుకు అడ్డు వస్తున్న జనాలను, కుక్కలను, మేకలను, పందులను తప్పించుకుంటూ కారును అతి జాగ్రత్తగా నడుపుతున్నాడు. నరేంద్రది సిటీ అవుట్స్కట్స్లో ఉండే అతి చిన్న పల్లెటూరు. అతని తండ్రికి 4 ఎకరాల పొలం, బావి ఉన్నాయి. అతని తల్లి తారమ్మ, తండ్రి శేషేంద్ర ఎప్పుడు చూసినా పొలంలోనే ఉంటారు. నరేంద్ర భార్య సౌమ్య మాత్రం పొలానికి ఇంటికి తిరుగుతూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తుంటుంది. ప్రస్తుతం 1/2 గంటలో రావాల్సిన నరేంద్ర వాళ్ళ ఇల్లు అతను కారు నడిపిన వేగానికి 20 నిమిషాల్లోనే వచ్చింది. ఇంటి ముందు నిశ్శబ్దంగా ఉండటంతో నరేంద్ర కారు దిగకుండానే ఇంటివైపు చూశాడు. తలుపుకు తాళం వేసింది. అది చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇంటికి తాళం వేసి ఉంది అంటే తను బయటికెళ్ళి మందులు తెచ్చే లోపలే సౌమ్య మళ్ళీ ఏమైనా అఘాయిత్యం చేసుకుందా? ఊహించలేక చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా కారు హార్న్ని గట్టిగా కొట్టాడు. అది విని ఎవరైనా కారు దగ్గరకు వచ్చి సమాచారం అందిస్తారని అతని అభిప్రాయం. అలాగే జరిగింది. కారు హార్న్ వినగానే ఎక్కడున్నాడో ఏమో ఎదురింటి సాయిల్ రొప్పుకుంటూ వచ్చాడు. కారులోంచి ముఖం బయటకు పెట్టి ఆత్రంగా చూస్తున్న నరేంద్ర వైపుకి పరిగెత్తాడు. లోపల అంకిరెడ్డి ఉన్నట్లు గమనించి గొంతు బాగా తగ్గించి, ఇంట్లో మళ్ళీ గొడవ జరిగింది నరేంద్రన్న, అంతా పొలం దగ్గరికి వెళ్ళారు అన్నాడు. పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళారా? నరేంద్ర గట్టిగానే ప్రశ్నించాడు. మామూలుగానే అతని గొంతు కంచులా ఉంటుంది. ఏమో తెలియదన్నా, వదిన ఎందుకు ఏడ్చుకుంటూ పొలం వైపు వెళ్తుంటే మీకు ఫోన్ చేశాను, త్వరగా వెళ్ళన్నా, ఏం జరుగుతుందో ఏమో అని సాయిల్ అనే లోపలే కారు వేగంగా పొలం వైపుకి వెళ్ళింది. 10 నిమిషాల్లో కారు వెళ్ళి పొలం దగ్గర రోడ్డు మీద ఆగింది. ఎప్పుడైనా అక్కడి నుండి అడ్డంగా నడిస్తే 5 నిమిషాల్లో నరేంద్ర వాళ్ల పొలం వస్తుంది. పొలమంతా పత్తి, మిరప పంట తప్ప మధ్యలో పెద్ద పెద్ద చెట్లు అడ్డుగా లేకపోవడం వల్ల నరేంద్ర వాళ్ల పొలం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ మనుషులు గుంపుగా చేరి ఆపండి, పట్టుకోండి అనడం గట్టిగా వినిపించడంతో నరేంద్ర అటే చూస్తూ కారులో నుంచి దూకినట్లే కిందకు దిగాడు. నరేంద్రను చూడగానే ఒక నడి వయసు స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాయనా నరేంద్ర, నీకెంత కష్టం వచ్చిందిరా, నీ భార్య వెళ్ళి బావిలో దూకుతానంటుంది, అక్కడుండేవాళ్ళు ఎంత పట్టుకున్నా ఆగడం లేదు, నీ తాత ఆ బావిని దాని చావుకి తవ్వించినట్లున్నాడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళి దాన్ని ఆపు అని ఆమె అంటుండగానే అతను గట్టు మీద కాకుండా పత్తి చేనులో దిగి అడ్డంగా పరిగెత్తాడు. అంకిరెడ్డి కూడా అతని వెంట అలాగే పరిగెత్తబోయి ఓ చోట కాలు జారి పడబోయి ఆపుకున్నాడు. ఈసారి పరిగెత్తకుండా గట్టు మీదకి వెళ్ళి నరేంద్ర వెళ్తున్న వైపు చూస్తూ నడుస్తున్నాడు. నరేంద్ర ఇంకో అడుగు దూరంలో ఉండగానే సౌమ్య బావిలో దూకింది. ఆడవాళ్ళు ఎంత పట్టుకున్నా ఆమె ఆగలేదు. పెనుగులాడింది, గింజుకుంది, బావిలో దూకనని వాళ్లతో అబద్ధం చెప్పింది. వాళ్ళ ఆమె చెప్పింది నమ్మి విడిచిపెట్టగానే బావిలో దూకింది. ఆమె దూకిన వెంటనే నరేంద్ర కూడా బావిలోకి దూకాడు. ఆడవాళ్లంతా గుండెలు బాదుకుంటూ బావి చుట్టూ తిరుగుతూ లోపలికి తొంగి చూస్తున్నారు. నరేంద్ర తల్లి తారమ్మ బావి మోటారు ఉండే షెడ్ కింద కూర్చుని చేతులు చాపి తలకేసి కొట్టుకుంటోంది. కీచు గొంతుతో శోకాలు తీస్తోంది. అయ్యో నా కోడలా, బావిలో దూకావా, నేనేమన్నా అన్నానా? నిందలేనిదే బొందిపోదని దూకేదానివి దూకుతూ నా మీద నిందపడేలా చేసావు కదే. బావి నిండా నీళ్లున్నాయి, ఇప్పుడు ఎలా బతుకుతావే? అప్పటికి పెళ్ళైన కొత్తలో చిలక్కి చెప్పినట్లు చెప్పాను, ఈత నేర్పుతాను, నేర్చుకోవే అని విన్నావా? ఇప్పుడేమో నీళ్ళు నిండా ఉన్నాయి, బావిలో దూకావు. దూకితే దూకావు, దూకటానికి మన బావే దొరికిందా? ఇప్పుడు ఎలా బతుకుతావే? మొన్నేదో నా కొడుకు విమానంలో వచ్చి బ్రతికించాడు, ఇప్పుడు ఎలా బతుకుతావే అంటూ ఏడుస్తుంటే పక్క పొలం రెడ్డము వచ్చింది. తారమ్మ చేతులు గట్టిగా పట్టుకుని ఆపుతూ గొంతు నరాలు తెగుతాయి, ఎందుకలా ఏడుస్తావు అంటూ కసిరింది. ఏడవకి ఇంకేం మిగిలింది రెడ్డమ్మ, కోడలు పోతే కోడలు వస్తుంది, కానీ నా మీద పడ్డ నింద పోతుందా? నన్ను ఆపక రెడ్డమ్మ, ఏడవని, గుండె చెరువే ఆపలేకపోతున్నా, ఏడవకపోతే గుండె పగిలి చస్తానేమో, నన్ను ఏడవని అంటూ కొద్దిసేపు ఊపిరి పీల్చుకోవాలని ఆగింది. అయినా నీ తప్పు కూడా చాలా ఉందిలే తారమ్మ, ఆ పిల్ల మొన్నటి నుండి హాస్పిటల్లో ఉండి చచ్చి చెడి రాత్రే కదా ఇంటికొచ్చింది, అది నీ కొడుకు రాబట్టే బతికింది. ఇంతలోపలే నువ్వు నీ దగ్గర ఏం చూశాడే నీ మొగుడు నల్లమొహందానా విమానం ఎక్కి వచ్చాడు అంటూ ఊరుకుంటుందా? ఎంత నీ కోడలైతే మాత్రం ఆత్మాభిమానం ఉండదా చెప్పు అంది రెడ్డమ్మ. అలా అంటే మా అత్త నన్ను ఎన్నెన్ని అనలేదు రెడ్డమ్మ, నేనేమైనా ఇలా దూకానా? దానికి ఏమైనా ఈత వచ్చా? రెండు మునకలకే నీళ్లు మింగి చావదా అంది తారమ్మ. చావదా చావదా అంటావు, చావటానికే కదా, మొన్న పురుగుల మందు తాగింది, ఇప్పుడు బావిలో దూకింది, అయినా నీకొచ్చుగా ఈత కాపాడలేకపోయావా? ఇక్కడ కూర్చుని ఏడవకపోతే అయినా నీ కొడుకొచ్చి బావిలో దూకడులే కాపాడతాడు, అయినా నీ కొడుకొచ్చి బావిలో దూకెళ్ళలే కాపాడతాడు, ఏడవకు. గొంతు నరాలు తెగితే మళ్ళీ నీ కోడల్ని తిట్టడానికి గొంతే లేకుండా పోతుంది అంది చివరగా అన్న మాటల్ని నోట్లోనే నొక్కేసింది. తారమ్మ రెడ్డమ్మ మాటలకు ఉలిక్కిపడింది. అంతవరకు నరేంద్ర బావిలో దూకిన విషయం ఈమెకి తెలియదు. ఆమె ఏడుపులో ఆమె ఉండి నరేంద్ర రావడమే చూడలేదు. ఒక్క ఉదుటిన లేచి నిలబడి నరేంద్ర బావిలో దూకాడా అంటూ గుండెలు బాదుకుని బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నిలబడి ఉన్న అంకిరెడ్డికి రెడ్డమ్మ తారమ్మల సంభాషణ వినిపిస్తుంది. బావి దగ్గర జనాలు అరుస్తూ నిలబడ్డం, నరేంద్ర బావిలోకి దూకడం, సౌమ్యను భుజాల మీద వేసుకుని బావిలోంచి పైకి రావడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి దృశ్యాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. నరేంద్ర సౌమ్యను మెల్లగా నేల మీద పడుకోబెట్టాడు. పొట్ట మీద చేతులు ఉంచి నెమ్మదిగా నొక్కాడు. ఆమె తాగిన నీళ్లన్నీ ఆమె నోట్లోంచి బయటకు వచ్చాయి. చెంపల మీద నెమ్మదిగా తడుతూ సౌమ్య అంటూ పిలిచాడు. ఎంత పిలిచినా ఆమె పలకలేదు, కళ్ళు విప్పి చూడలేదు. నరేంద్రకు భయం వేసింది. నువ్వు తప్పుకో నరేంద్ర, మీరు కూడా కొంచెం తప్పుకొని గాలి రానివ్వండి అంటూ ఆడవాళ్లలో ఒక ఆవిడ సౌమ్య చేయి పట్టుకుని చూసి నాడి సరిగ్గా కొట్టుకోవటం లేదు బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూ తొందరపెట్టింది. తారమ్మ కూడా కోడలి వైపు చూస్తూనే అక్కడే నిలబడింది. ఆమెను ఎవరూ ఏమీ అనటం లేదు, ఆమె వైపు కూడా చూడటం లేదు. సౌమ్య బ్రతకదన్న అనుమానంతో ఏడుస్తున్నారు. నరేంద్రకి మెదడంతా మొద్దుబారినట్లయింది. ఆ కంగారులో అతనికి ఏం చేయాలో తోచటం లేదు. అంకిరెడ్డి వైపు చూశాడు. ఆయన వెంటనే నరేంద్ర భుజం తట్టి, కమాన్ నరేంద్ర, అమ్మాయిని కారులో పడుకోబెట్టు, హాస్పిటల్ తీసుకెళ్దాం, ఆలస్యం చేయకు అంటూ ఆయన కారు దగ్గరికి వెళ్ళి కారు వెనక డోరు తెరవగానే నరేంద్ర సౌమ్యను రెండు చేతులపై లేపుకొచ్చి కారులో పడుకోబెట్టాడు. ఆమె తలను తన ఒడిలో పెట్టుకుని అతను వెనక సీట్లోనే కూర్చున్నాడు. అంకిరెడ్డి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారును చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన తారమ్మ మాటల్ని ప్రత్యక్షంగా వినడం వల్లనో ఏమో, అయ్యో పాపం ఏ తల్లి కన్నబిడ్డో అని సౌమ్య గురించి ఆలోచిస్తున్నాడు. హాస్పిటల్ రాగానే ఆయన కారు ఆపుకొని కారు దిగి హాస్పిటల్ వైపు వెళ్ళాడు. అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాడో ఏమో, హాస్పిటల్ సిబ్బంది ఆయన వెంటనే స్ట్రెచ్చర్ పట్టుకుని కారు దిగి వచ్చారు. కారు దగ్గరికి వచ్చారు. నరేంద్ర కారు దిగి సౌమ్యను స్ట్రెచ్చర్ మీదకు చేర్చాడు. వాళ్ళు చూస్తుండగానే సౌమ్య ఉన్న స్ట్రెచ్చర్ కారిడార్కి కుడివైపున ఉన్న ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళింది. సౌమ్యకి స్పెషల్ డాక్టర్స్ వచ్చి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంటే అంకిరెడ్డి, నరేంద్ర కారిడార్లో నిలబడి ఉన్నారు. సౌమ్యను చూడటానికి వచ్చిన ఆ ఊరి వాళ్ళు హాస్పిటల్ లోపల కాంపౌండ్ గోడ దగ్గర నిలబడి ఆందోళనగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తారమ్మ మాత్రం నెత్తిమీద గుడ్డేసుకుని అటూ ఇటూ చూస్తూ వాళ్ళ మాటలు విన్నా విననట్లే నిలబడి ఉంది. హాస్పిటల్ లోపల నుండి వాళ్ళ ఊరతను బయటకొచ్చి ఆడవాళ్ళు నిలబడి ఉన్న చోటుకు వెళ్ళి తారమ్మతో, భయపడాల్సిందేం లేదు, లోపల నీ కోడలికి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అక్కడే నిలబడ్డాడు. ఆమె ఉలిక్కిపడి, మళ్ళీ దానికి స్పెషల్ ట్రీట్మెంటా? మొన్నంతా అదే వైద్యం చేశారు, ఇప్పుడు కూడా అదే అంటే ఎన్ని డబ్బులు కావాలి అంది. అతనికి మండి, అసలు ఇదంతా నీ వలనే జరిగింది, ఎప్పుడు చూసినా నోటితో ఏదో ఒకటి అంటూనే ఉంటావు అన్నాడు. నేనేమన్నానరా అంది తారమ్మ. ఎందుకనవలే, నీకేమైనా భయమా పాడా? ఏదో ఒకటి అని బాధ పెడుతూనే ఉంటావు. అసలు ఆ సౌమ్యమ్మ కాబట్టి నీ దగ్గర ఉంది, ఇంకో కోడలైతే ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయేది అన్నాడు. అటు ఇటు చూసి ఎవరు వినడం లేదులే అన్నట్లు. వాళ్ళ మాటలు అంకిరెడ్డికి, నరేంద్రకి వినిపిస్తూనే ఉన్నాయి. పుట్టింటికా? పెళ్లి చేసుకునేది పుట్టింట్లో ఉండటానికా? అరిచింది తారమ్మ. ఉండక, నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఏం చేస్తారు? చావాలా? చావమని నేను అన్నానా? అదే చావాలని చస్తోంది. ఇదిగో నన్ను ఇలా మాటలు అనిపించడానికి ఇందుకే నీకు నోరెక్కోమనేది. నిన్ను మాటలు అనిపించడానికి ప్రాణాలు తీసుకుంటారా ఎవరైనా? నువ్వు మాటలు అంటుంటే భరించలేక చావాలనుకుంటోంది నీ కోడలు. ఏం ఒక్కరోజన్నా మౌనంగా ఉండలేవా? ఎప్పుడు చూసినా కోడలు నీ ముఖం మీదే నల్ల మొహం దానా, పిల్లికళ్ళ దానా అనకపోతే అదేమంటే కాళ్ళు వత్తమంటావు, అరికాళ్ళు గీరమంటావు, పొలంలోకి అన్నం తేవడం కాస్త లేటైనా కళ్ళెర చేసి పచ్చి బూతులు తిడతావు. మేము వినటం లేదా? నువ్వు అసలు అత్తవా రాక్షసివా? మన ఊర్లో అత్తలందరూ కోడలని ఇలాగే విసిగిస్తున్నారా? ఏమైందిరా నీకు? నా మీద పడేడుస్తున్నావు? అసలే నా బాధలో నేనుంటే చూస్తుంటే అది చాలా పెద్ద హాస్పిటల్లా ఉంది, ఖర్చు ఎంత అవుతుందో ఏమో అంది హాస్పిటల్ ఎత్తును తలెత్తి చూస్తూ. ఎంతైతే ఏం కోడలు బ్రతికితే చాలదా? కాకుంటే ఒక ఎకరం పొలం అమ్ము, ఉన్న ఒక్క కొడుకు నరేంద్ర ఎలాగూ నీ దగ్గర ఉండకుండా సైన్యంలో చేరాడు, కనీసం కోడలనైనా కొంపలో ఉంచుకో, తలదించు, మెడ పట్టుకుంటుంది అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తారమ్మ అతను వెళ్ళగానే తలదించి ఆడవాళ్ల వైపుకి తిరిగింది. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ధ్యాస అంతా సౌమ్య వాళ్ళ అన్నయ్య ఇంకా రాలేదని, ఆమె తల్లిదండ్రులు కూడా రాలేదని. ఇదే విషయం మీద కొంతమంది బుగ్గలు నొక్కుకుంటున్నారు. కొంతమంది మాత్రం అసలు ఈ వార్త వాళ్ళ దాకా వెళ్ళిందో లేదో అని అనుకుంటున్నారు. ఈలోగా అటొక అతను వెళ్తుంటే, ఇదిగో నాయన కొంచెం ఆగు అంటూ అతను ఆపింది తారమ్మ. నెత్తి మీద ఉన్న గుడ్డను సవరించుకుంటూ, నా కొడుకు దేశానికి సేవ చేస్తూ సైన్యంలో ఉంటాడయ్యా, నా కోడలికి ఈ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చెయ్యరా అని అడిగింది. చెయ్యరమ్మా, ఇది ప్రైవేట్ హాస్పిటలు, మిలిటరీ హాస్పిటల్ కాదు, ఇందులో ఎంత ఖర్చు అయినా మనమే పెట్టుకోవాలి అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు ఆమె వైపు చూస్తున్నారే కానీ ఆమెతో మాట్లాడటం లేదు. కోడలికి ఎలా ఉందోనన్న బాధ కన్నా హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందోనన్న ఆరా ఆమెలో ఎక్కువగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు అందరూ. వాళ్ళల్లో కొందరికి సౌమ్య అంటే జాలి, తారమ్మ అంటే అసహ్యంగా కూడా ఉంది. తారమ్మ అదేం పట్టించుకోకుండా తన వయసే ఉన్న చిలకాకుపచ్చ చీరామె దగ్గరికి వెళ్ళి, ఇదేం పీడే వదిన, వరుసగా 3 రోజులుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, అదేమో లోపలికి పోయి హాయిగా పడుకుంది, నాకేమో నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి, లోగడ మా అత్త కొడవలి పిడితో నా మోచేతి మీద ఎన్నిసార్లు కొట్టలేదు, నేను ఎప్పుడైనా దీనిలాగే చచ్చే ప్రయత్నాలు చేశానా అంది తల పట్టుకుని నేల చూపులు చూస్తూ. నువ్వెందుకు చస్తావు తారమ్మా? ఎప్పుడు చూసినా మీ అత్తగారికి నిన్ను కొట్టే పరిస్థితే తెచ్చి ఆవిడ కొడుతుంటే నువ్వు నవ్వుకుంటూ ఎగిరేదానివిగా. రాత్రి అయ్యేసరికి శేషన్నకు ఆవిడ మీద చాడీలు చెప్పి ఆవిడని కొట్టించేదానివి. కొడుకు చేత దెబ్బలు తినలేకనే ఆవిడ పాపం పశువుల మందలోకి దూరి వాటి కాళ్ళ కింద పడి చచ్చిపోయింది. ఆయన ఇదంతా ఎందుకు తారమ్మా? నువ్వు చెప్పడం మేము వినటం అవసరమా? లోపల నీ కోడలు ఎలా ఉందో తెలియదు, అసలు ఉందో పోయిందో తెలియదు. నువ్వేమో ఇక్కడ నిలబడి నా కోడల్ని నేను కొట్టానా, మా అత్త నాన్న కొడవల పిడితో ఎన్నిసార్లు కొట్టలేదు అంటున్నావు. ఇవన్నీ ఎవరు వింటారు చెప్పు? ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజుల్లో పిల్లలు చిన్న మాట అన్నా పడేలా లేరు. ఆయన నీ కోడలికి ఎవరున్నారు చెప్పు. నువ్వు కొట్టినా తిట్టినా సర్ది చెప్పడానికి భర్త ఉంటే 6 నెలలు సముద్రంలో, 6 నెలలు భూమి మీద. నువ్వేం చేసినా నీ కొడుకు ఏమన్నా తెలుస్తుందా? అదంతా చూసుకునే ఇక ఈ జీవితం వద్దులే నిర్ణయం తీసుకుంటుంది ఆ పిచ్చిపిల్ల. నువ్వేదో తక్కువైన దానట్లు, నువ్వేదో తక్కువ దానివైనట్లు మాట్లాడుతున్నావు. అదిగో అదిగో నీ గురించి తెలియని వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్ళు వాళ్ళకెళ్ళి చెప్పు అంటూ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళ బంధువుల వైపు చూపించింది. ఆమె మాటలు తారమ్మను బాగా కలవరపరిచాయి. అక్కడ నుండి మౌనంగా వెళ్ళి హాస్పిటల్ గేట్ పక్కన చిన్న అరుగులాంటిది ఉంటే దాని మీద కూర్చుంది. ఆమె నెత్తి మీద గుడ్డ అలాగే ఉంది. గాలికి ఎగిరి కింద పడుతుందని ఆ గుడ్డ కొసను నోటితో పట్టుకుని హాస్పిటల్ వైపే చూస్తోంది. ఎవరేమనుకున్నా నాకేంటి అన్న ధీమా నిర్లక్ష్యం, పట్టి పట్టనితనం ఆమె కూర్చున్న విధానంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె మనసు మూలల్లో మాత్రం ఎక్కడో ఏదో వెలితి దారమున్న సూదితో కుట్టినట్లు మనసు నిండా పైకి కనిపించని బలమైన కుట్లు. అదేంటంటే కొడుకు వచ్చినప్పటి నుండి ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడైనా దగ్గర కూర్చునేవాడు, మంచి మాటలు చెప్పేవాడు. అమ్మ, రోజు కూలీగా పత్తి మిల్లులోకి పనికెళ్లే నాన్న ఇంకా ఎన్ని రోజులు వెళ్తాడు, నేను డబ్బులు పంపుతున్నానుగా, నాన్నని వెళ్ళొద్దని చెప్పు అనేవాడు. ఇప్పుడు ఆ మాటలేం లేవు. వచ్చినప్పటి నుండి ఆ నల్లమొహం దాన్ని కనిపెట్టుకుని దాని దగ్గరే కూర్చుంటున్నాడు. ఇదేం కర్మో ఏమో అని ఆమె మనసులో కొడుకు గురించే ఆలోచిస్తుండగా హాస్పిటల్ గేటులోంచి రొప్పుకుంటూ వచ్చాడు శేషేంద్ర. కోడలి వార్త తెలియగానే ఆయన సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఆయాసపడుతున్నాడు. పైకి కట్టిన తెల్ల లుంగి, చేతులు మడిచిన తెల్ల చొక్కాలు, ఆయన చేతులు కాళ్ళు నల్లగా బక్కగా కనిపిస్తున్నాయి. ఆయన చూడగానే వచ్చావా అన్నట్లు పైకి కిందకి చూసింది తారమ్మ. తారమ్మది పచ్చడి పసిమిఛాయ బొర్ర ముక్కు, ఆ ముక్కుకి అబేసరి. మనిషి పొట్టిగా ఉన్నా చలాకీగా నిండుగా మూటగట్టి నిలబెట్టిన ఉలవల బస్తాలా ఉంటుంది. కోడలికి ఎలా ఉంది తారమ్మ అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి నిలబడి అడిగాడు శేషేంద్ర. ఆమెను ఎప్పుడైనా ఆయన తారమ్మనే పిలుస్తాడు. నాకేమైనా తెలుసా ఎందుకంత ఆయాసపడతావు? ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే బ్రతకదా? నేను చూస్తుంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు, అటెళ్ళి కూర్చో. ఆ కార్ ఆయన ఎవరో మంచి హాస్పిటల్కి తీసుకొచ్చాడు అంటూ అంకిరెడ్డి వైపు చూపించింది తారమ్మ. ఆయన మీద ఆమెకు కోపం వస్తోంది. ఇన్ని అంతస్తులున్న హాస్పిటల్ని ఆమె ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా ఒక్క అంతస్తు, అది రంగు వెలిసి చెడువాసన వచ్చే హాస్పిటల్. అందులో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండేవాడు, లేదంటే నర్సు డాక్టర్లా పనిచేస్తుండేది. ఆడవాళ్ళకి కానుపులైనా, ఊరి తగాదాల్లో తల పగిలినా, పొలాల్లో పావులు తేళ్లు కరిచినా, ఎద్దు పొడిచినా ఒకటే ఉంటాయి, ఎలా అంటే ఆపద వచ్చినా ఆ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళు. మొన్న సౌమ్య పత్తి చేలో పురుగుల మందు తాగినప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచారు. ఆకాశాన్ని తాకుతున్నట్లని ఈ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు అవుతాయో ఏమో అన్నదే ఆమె మనసును పులిలా పీక్కు తింటోంది. అదండి ఈ వారం ఈ సీరియల్ను మనం ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ వచ్చే శుక్రవారం చెప్పుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. జీవితం ఇలా కూడా ఉంటుందా? దీంట్లో ఉండండి. జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. నవంబర్ 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లె అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా? మరి
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలందరకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్తీక పౌర్ణమి. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది పొద్దున్నే లేచి ఊహూహమని వణికించే చలిలో నదీ స్నానం చేసి ఆపే శివకేశవులిద్దరినీ పూజించి తరించే మాసం. ఈ మాసమంతా ఎన్నో దానాలు, వ్రతాలు, ఇల్లంతా దీపాలు, నదిలో దీపాలు వదలడం, అలాగే సంధ్యా సమయంలో ఇంటి ముందు దీపం పెట్టడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దైవ కార్యక్రమాలు, దానాలు మనకు గుర్తొస్తాయి. ఈ కార్తీక మాసం అంతా ఇలాంటి కార్యక్రమాలతో ఒక ఎత్తు అయితే, అందులో వచ్చే కార్తీక పౌర్ణమికి మరొక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానం. ఇది హిందువులకు అత్యంత ప్రీతికరమైనది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. సమీపాన నదులు, చెరువులు గలవాళ్ళు ఆ దీపాన్ని తెల్లవారుజామునే నీటిలో వదలటం, నదుల సమీపాన లేని వాళ్ళు శివాలయంలో వెలిగించడం, ఆవీలు లేకపోతే ఇంట్లోనే ఏ తులసికోటం ఉందో, దేవుని పటం ఉందో వెలిగించడం మనందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి నాడు శివారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్లే. అదండి విశిష్టత. కార్తీక మాసమంతా ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి మరొక ఎత్తు. అయితే ఈ రోజున విష్ణు ఆలయాల్లో కూడా ఇదే పద్ధతిని విష్ణును పూజించి 365 ఒత్తులు వెలిగిస్తారు. శివుడు వేరు, కేశవుడు వేరునా? శివకేశవులు ఇద్దరూ ఒకటేగా. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందిట. ఈరోజు పొద్దున్నే స్నానం చేసి 365 ఒత్తులు వెలిగిస్తే దీపం జ్ఞానానికి ప్రతీక. 365 ఒత్తులు వెలిగించడంలో అర్థం సంవత్సరం పొడుగునా ప్రతి ఒక్కరూ జ్ఞానజ్యోతిని హృదయలో వెలిగించుకున్నట్లే. అంటే అజ్ఞానాన్ని తొలగించుకున్నట్లే. అజ్ఞానం మనిషిని దహించేస్తుంది హాలాహలంలా. ఆ హాలాహలం నుండి తప్పుకునే మార్గం ఒక్కటే ఒక్కటి. అజ్ఞానమనే చీకటిని పారద్రోలాలంటే జ్ఞానమనే దీపాన్ని వెలిగించడం. ఇలా ప్రతి సంవత్సరం వెలిగించడం అనేది ఆరని జ్ఞానజ్యోతిని మనసులో కలిగి ఉన్నట్లే. ఏదో చేశాము కదా అన్నట్లు కాకుండా, ఈ ఆరని జ్యోతిని నా జ్ఞానజ్యోతిగా దేవుని సమక్షంలో వెలిగిస్తున్నాను అని నమ్మి వెలిగించినప్పుడు ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో అది ఆ వెలిగించిన మనిషి హృదయంలో వెలుగుతూనే ఉంటుంది. ఆ దివ్య దీప తేజస్సు ఆ మనిషి యొక్క బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. ఇటువంటి సంస్కారయుతమైన ఆచరణలు మన హిందూ ధర్మాల్లో కోకొల్లలు. అంతేకాకుండా మరొక అద్భుతమైన పురాణ కథ కూడా ఉందండోయ్. కేవలం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమే ఎందుకంత ప్రసిద్ధికరం అనుకుంటున్నారు? ఈ నెలలో చంద్రుని వెన్నెల కాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపై ప్రసరిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రంతో సంచరిస్తాడు. పౌర్ణమి నాడే కాదండి కార్తీక మాసం అంతా. ఇదే రోజున అయితే పౌర్ణమి రోజున క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని సేవిస్తూ ఆ పరమశివుడు అస్వస్థతకు గురయ్యాడుట. అగ్ని స్వభావం కలిగిన ఆ విష ప్రభావం నుండి మహేశ్వరుణ్ణి కాపాడమని అమ్మవారు వేడుకుంటే, అగ్ని స్వభావం కలిగిన కార్తీక లేదా కృత్తిక నక్షత్రం ఆ వేడి స్వభావాన్ని ఉపసంహరిస్తుంది. ఆపై అనేక సపర్యల అనంతరం ఆ పరమేశ్వరుడు కోలుకున్నాడు. అందుకు కృతజ్ఞతగా పార్వతీదేవి కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఏర్పాటు చేసిందిట. ఈ జ్వాలాతోరణానికి ఒక విశిష్ట లక్షణం ఉంది. అదేంటో తెలుసా? ప్రతి శివాలయం ముందు గడ్డితో తోరణం కట్టి దాన్ని మంట పెట్టి వెలిగించి దాని క్రింద నుండి పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో ఉంటారు. వారితో కలిసి అందరూ మంటల్లోంచి 3 మార్లు వెళ్ళొస్తారు. దీని అర్థం ఏంటి? ఇహమునందు పాపాలు చేసి చనిపోయిన వాడికి శరీరం విడిచిపెడుతూనే భైరవ దర్శనం అవుతుందిట. నోరు తెరుచుకుని ఉన్న కుక్క ఆ పాపాత్మని తరిమి కొడుతూ మంటల ద్వారా యమపురిలోకి ప్రవేశింపజేస్తుందిట. మంటలతో కూడిన యమపురిలోకి ప్రవేశించడానికి ఆ ఆత్మ చాలా దుఃఖిస్తుందట. అటువంటి కష్టం పోవడానికి మనిషి బ్రతుకుండగానే బుద్ధి తెచ్చుకుని పార్వతీ పరమేశ్వరాలయానికి వెళ్ళి ఇంకెప్పుడు తప్పు చేయను, జాగ్రత్తగా ఉండేటట్లు అనుగ్రహించు అని కోరుకుని ఆ ఈ భక్తితో శివనామం జపిస్తూ జ్వాలాతోరణం గుండా నడిచి వెళ్ళొచ్చిన వాళ్ళకి వారు పోయాక ఆ యమపురి జ్వాలాతోరణాన్ని తప్పించుకునే అవకాశం దొరుకుతుందిట. ఇది శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించినదే. ఇలా కార్తీక పౌర్ణమికి దీపము జ్వాలాతోరణము అనే విశిష్ట లక్షణాలు నిండున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక పరంగా చాలా విశిష్టమైన పండుగ. ఈ కార్తీక పౌర్ణమి రోజున తమ శక్తి కొలది ఎన్నో దానాలు కూడా నిర్వహిస్తారు. సో అటువంటి కార్తీక మాసంలో మీరందరూ కూడా దేవదేవులను శివకేశవులను పూజించి తరించండి. మీ అందరికీ మరొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, కార్తీక మాస శుభాకాంక్షలు కూడా. ఈ కార్తీక మాసం మీద మరిన్ని విశేషాలను పిఎస్ఎం లక్ష్మి గారు స్వరమాలిక ద్వారా వివరించబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి వస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. ఇవాళ మనం కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి, ఈ నెలలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. కార్తీక మాస విశిష్టత గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. ఏమనంటే, నా కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థం గంగయా సమం. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు, గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. అంతటి గొప్పది కార్తీక మాసం. ఇంతకీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ నెలలోనైతే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో పూర్తిగా ఉంటాడో, అంటే పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో వస్తుందో, ఆ నెలే కార్తీక మాసం. అలాగే మనకి మిగతా నెలలు కూడా చంద్రుడు పౌర్ణమి నాడు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ పేరుతో చెప్పుకుంటాం. కార్తీక మాసంలో భూమి మీద ఉన్న జలంలో విష్ణువు ప్రవేశించి ఆ నెలంతా ఉంటాడట. దానితో బావులు, చెరువులు, కాలువలు, నదులు అన్నింటిలోని నీరు గంగానదితో సమానంగా అవుతాయి. ఆ జలాలలో స్నానం చేసి జపాదులను ఆచరించేవారు పుణ్యప్రదులు కావటమే కాకుండా అక్షయమైన అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని వశిష్ఠ మహర్షి వివరణ. ఈ మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసేటప్పుడు కార్తీకేహం కరిష్యామి ప్రాత స్నానం, జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదరమయ సహ అనే శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. ఓ జనార్దన, దేవదేవ, దామోదర, లక్ష్మీ సహితుడవైన నీ ప్రీత్యర్థం నేను ఈ కార్తీక మాసంలో ప్రాతస్నానం ఆచరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివకేశవుల్ని పూజించాలి. ఈ మాసంలో తులసి కోటకు పూజ చేయడం కూడా అత్యంత పుణ్యప్రదం. కార్తీక మాసంలో నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉన్నదన్నాను కదా అని, ఆ స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండోయ్, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కార్తీక స్నానం ఎక్కడ చేయాలంటే ప్రవహించే నదుల్లో, కాలువల్లో, దేవాలయాల దగ్గర ఉండే పుష్కరణల్లో, చెరువుల్లో, లేకపోతే కనీసం బావుల దగ్గర చేయాలి. అది కూడా సూర్యోదయానికి ముందే చేయాలి. ఒకవేళ నదుల్లో స్నానం చేయటం వీలు లేనప్పుడు బావి దగ్గర లేదా చెరువు దగ్గర లేదా ఇంటిలో కుళాయి దగ్గర స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చేయి పెట్టి ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుని ఆ నీటితో స్నానం చేయాలి. అసలే ఈ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది, పైగా తెల్లారుజామునే లేచి ఈ చన్నీటి స్నానాలు ఏంటి తల్లో ఈ మా జోలికి రాకంటున్నారా? మీరు అన్నది నిజమే. ఈ నెలలో చలి బాగా ఉండి నిద్రలేచేసరికి కండరాలన్నీ పట్టేస్తుంటాయి. వాటిని స్వాధీనంలోకి తీసుకురావటానికి, ఆరోగ్యంగా ఉండటానికి నది స్నానం అన్నారు. నది స్నానం అంటే నది దాకా నడవాలి, దాంతో వ్యాయామం చేసినట్లయి ఒళ్ళంతా చెమట పడుతుంది. ఇంకా నదులు వగైరాల్లో నీళ్లు పగలంతా సూర్యరశ్మికి వేడెక్కి రాత్రంతా చంద్రుని కిరణాలతో చల్లబడి సమశీతోష్ణతని సంతరించుకుంటాయి. పారే నీరు దోవలోని అనేక ఔషధ మొక్కల గుణాలని కూడా తనలో కలుపుకొస్తాయి. అవి ఆరోగ్యకరం. వాటితో చేసిన స్నానం ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూసారా, మన పెద్దలు ఏదైనా ఆచారము, సాంప్రదాయము అని ఒక పద్ధతి పెడితే దాని వెనక ఎంత అర్థం ఉంటుందో. దాన్ని అలాగే చేయాలని చెబితే మనలాంటి మొండిఘటాలు చేయకపోగా ఏం చేయకపోతే ఏంటి అని ఎదురు తిరుగుతాం. అందుకే ఆచారం, దేవుడు, దెయ్యం అనే పేర్లతో కొంచెం భయం పెట్టారు. ఆ భయం కూడా ఈ మధ్య పోయిందనుకోండి, మేము జిమ్ చేస్తాం, మాకేం అలసట ఉండదు అంటారు. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమందికి, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉన్నది చెప్పండి? అదిగాక అవకాశం ఉంటే ఒక్కసారి తెల్లవారుజామున లేచి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నదికి కానీ కాలువకి కానీ ఒక్కసారి అలా నడిచి చూడండి. మీ ఊళ్ళో లేకపోతే కుదిరినప్పుడు అవి ఉన్న ఊరికెళ్ళి చూడండి. ఆహ్లాదకరమైన అనుభూతికి, యాంత్రికమైన జిమ్కి తేడా ఏంటో మీకే తెలుస్తుంది. ప్రస్తుతం నగరాల్లో పరిస్థితులు మారాయి. పైన ట్యాంకుల్లో నింపుకున్న నీటితోనే స్నానాలు చేయాలి. ఆ చన్నీళ్లతో స్నానం చేస్తే అలవాటు ఉన్న వాళ్ళకి పడ్డా, అలవాటు లేని వారికి లేనిపోని జలుబు, దగ్గు, ఆస్తమా వగైరాలు మేమున్నామని పలకరించవచ్చు. అందుకే కొందరు మొండికేసి ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేసినా, కొందరు ఆరోగ్యం అంటూ వేడి నీళ్లు చేస్తున్నారు. చల్లటి ఆ ట్యాంక్ నీళ్ళ స్నానం చేసి లేనిపోని అనారోగ్యం కొద్దెచ్చుకునే బదులు దేశ కాల పరిస్థితుల దృష్ట్యా తమకు అనుకూలంగా ఉండి ఆరోగ్యంగా ఉండటం కూడా అవసరమే కదా. శివకేశవులకు అత్యంత ప్రీతికరం కార్తీక మాసం అనుకున్నాం కదా, అందుకే ఈ మాసంలో మంచి పనులే చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఎప్పుడైనా మనిషి చేయాల్సింది మంచి పనులే అనుకోండి. అయితే కార్తీక మాసంలో నదీ స్నానం, దీపారాధన, దానాలు సద్గతిని కలిగిస్తాయట. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంట్లో తులసి కోట దగ్గర, శివాలయం, విష్ణు దేవాలయంలో దీపం వెలిగించే వారికి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని పూజించిన వారికి ఎలాంటి గ్రహదోషాలు ఉండవు, దుఃఖాలు, బాధలు ఉండవు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నెలలో దీపారాధనకు కూడా చాలా ప్రాముఖ్యం ఉందండోయ్. రోజు వెలిగించే మామూలు దీపాలే కాకుండా పర్వదినాలలో 365 ఒత్తులతో, ఇంకా ఎక్కువ ఒత్తులతో కూడా దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా వీటిని ఆలయాల్లో వెలిగిస్తారు. ఇలా వెలిగించడంలో అంతరార్థం ఏమిటంటే, మనం నివసిస్తున్న ఇంట్లో రోజు దీపారాధన చేయాలి. అంటే దేవుడి దగ్గర దీపం వెలిగించి నివేదన చేయాలి. కొన్నిసార్లు మనం ఏదన్నా ఊరు వెళ్ళవలసి వచ్చో, ఏ ఇతర కారణాల వల్ల ఇంట్లో దీపం వెలిగించలేకపోవచ్చు. పూర్వం అయితే తమకి ఆప్తులైన వారికి ఆ పని అప్పచెప్పేవారు. ప్రస్తుతం అలాంటి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకని కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు 365 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఒత్తులు వెలిగిస్తే సంవత్సరంలో ఏ రోజైనా ఇంట్లో దీపారాధన చేయకపోతే ఆ దోషం పోతుందని భక్తుల నమ్మకం. ఈ 365 ఒత్తులు కూడా ఒకే ప్రేమితలో వేసి లేకపోతే కొబ్బరి చిప్పలోనూ వెలిగిస్తారండి. కార్తీక దీపాల్లో ఇంకో ముఖ్యమైన దీపం ఆకాశ దీపం. దీనిని కార్తీక మాసం నెలంతా వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం సాధారణంగా దేవాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేళ్లాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రని పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఎత్తుగా ఉంటుంది కనుక దూరం నుంచి కూడా ఈ దీపం కనపడుతుంది. ఈ దీపంలో నూనె పోయటానికి, ఈ దీపాన్ని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవటానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయటానికి కారణం ఉంది. ఈ ఆకాశ దీపం మనుషులకు మార్గదర్శకం కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణమవుతూ ఉంటారు. ఆ సమయంలో వారికి తోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఈ నెలలో దీపారాధనే కాదు, దీపదానం కూడా శ్రేష్టమంటారు. ఒక వెండి ప్రమిదలో బంగారం బొత్తి వేసి వెలిగించి బ్రాహ్మణికి దక్షిణతో సహా దానమిస్తారు. బంగారం బొత్తి ఎలా వెలుగుతుందంటారు కదా, సన్నటి బంగారు తీగకి పైన పత్తితో చుట్టి దాన్ని వెలిగిస్తారు. శక్తి లేని వారు మట్టి ప్రమిదలో దీపం వెలిగించి దాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానమిస్తారు. అలాగే ఉసిరికాయ మీద పత్తితో చేసిన పువ్వొత్తి పెట్టి వెలిగించి దక్షిణతో సహా దాన్ని బ్రాహ్మణునికి దానమిస్తారు. ఇంకా ఈ నెలలో వచ్చే పండుగలను గురించి కూడా చెప్పుకుందాం. కార్తీక మాసం అంటే అంతా పర్వదినాలే, ముఖ్యంగా సోమవారాలు శివునికి ప్రీతికరం. శివుడు అభిషేక ప్రియుడు. కొందరు సోమవారాలు శివుడికి అభిషేకం అర్చన చేసి పగలంతా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేస్తూ సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత శివ పూజ, నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు పూజిస్తారు. కొందరు ఈ నెలంతా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. వీటిని నక్తాలు అంటారు. ఈ నెలలో మొదటి రోజు తిథి బలిపాడ్యమి, ఆకాశ దీపం ప్రారంభం. రెండవ రోజు విదియనాడు యమద్వితీయ భగినీ హస్త భోజనం అని సోదరులు తమ సోదరీమణుల ఇంట భోజనం చేస్తారు. అలా చేసిన వారికి అపమృత్యు భయం ఉండదని యమధర్మరాజు తన సోదరి అయిన యమునకు వరమిచ్చాడు. తర్వాత వచ్చేది నాగుల చవితి. నాగుల చవితి నాడు పుట్టకి పూజ చేస్తారు. పుట్టమన్ను చెవులకి కళ్ళకి రాసుకుంటారు. సైంటిఫికల్గా కూడా పాములు పుట్టలోకి బయటికి తిరిగేటప్పుడు వాటికి ఉన్న విషం కొంత ఆ పుట్ట మీద కూడా పడి ఆ మట్టిలో కలుస్తుందట. దానిలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయంటారు. ఆ మన్ను కొంత శరీరం మీద ధరిస్తే మంచిది అంటారు. అందుకని పూర్వం పుట్ట పూజ పెట్టారు. చెట్టు చేమల్లోనూ జంతువుల్లోనూ దైవాన్ని దర్శించే అమృత హృదయులు మనవాళ్ళు. పొలాల్లో పనిచేసుకునేటప్పుడు పాములు, రకరకాల విషకీటకాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాటి బారి నుండి తప్పించమని ప్రార్థిస్తారు. అయితే మనం తెలిసి తెలియక పుట్టల్లో చెంబుడు పాలు, పానకాలు పోసి పసుపు కుంకుమలు చల్లి పుట్టలో ఉండే జీవుల్ని ఇబ్బంది పెడుతున్నాం. మనం పోసే పాలన్నీ మట్టిలో ఇంకిపోతాయి కానీ ఏ పాము నోరు తెరిచి తాగదు. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి దానిలో అంతరార్థం గ్రహించి చేద్దాం. ఈ మాసంలో వచ్చే ఇంకొక పర్వదినం ఉత్థాన ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తాడు. అందుకే దాన్ని ఉత్థాన ఏకాదశి అన్నారు. ఏకాదశి వ్రతం చేసేవారు ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి భగవన్నామ స్మరణతో రాత్రంతా జాగరణ చేసి మన్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు వ్రతోద్యాపన చేస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజు పెరట్లో తులసి కోట దగ్గర చక్కని రంగవల్లులతో అలంకరిస్తారు. తులసి కోటలో ఉసిరికాయలతో ఉన్న ఉసిరి కొమ్మను విష్ణువు విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టి తులసి కళ్యాణం చేస్తారు. తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి ముత్తైదులకు తాంబూలాలు ఇస్తారు. ఈ నెలలో ఇంకొక ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. శివుడు త్రిపురాసుని సంహరించిన రోజు. ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు. రాత్రికి ఇంటి ముందు దీపాలు పెడతారు, దీపదానం చేస్తారు, దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. చాలామంది ఈరోజు 365 అంతకన్నా ఎక్కువ ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. ఆలయాలు ఈ దీపాలతో కళకళలాడుతూ ఉంటాయి. నదుల్లోనూ, సెలయేర్లలోనూ, తటాకాల్లోనూ, అట్టిదొప్పల్లో నేతితో దీపాలను వెలిగించి వదులుతారు. ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షలు కూడా మొదలవుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు సమకూరుతాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుంది. అదేవిధంగా శివాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిదట. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆలయంలోనో ఇంటి దగ్గరో 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ మాసంలో చేసిన దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలను పొందటమే కాకుండా తేజస్సు, యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి, సౌభాగ్యాలు కలుగుతాయి. ఇంకా ఈ మాసపు ఇంకో ప్రత్యేక ఆకర్షణ, అందరికీ ఇష్టమైంది, వనభోజనాలు. కార్తీకేసితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే. కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తులై విష్ణుధామాన్ని చేరుకుంటారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి దామోదరునికి ప్రీతికరమైంది. అంచేత దాని నీడలో చెట్టు మొదట్లో విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి పూజ చేసి తర్వాత భోజనాలు చేస్తారు. ఈ వనభోజనాలు పురాతన కాలం నుంచి ఉన్నాయండి. సూతుడు, సౌనకాది మునులతోనో, శ్రీకృష్ణుడు బలరామ సమేతంగా గోపబాలులతోనో బృందావనంలో ఈ వనభోజనాలు చేశారట. ఈ వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తాయి. అందరూ కలిసి ఒకచోట చేరి సరదాగా వంటలు చేసుకుని భోజనాలు చేసి రోజంతా ఉత్సాహంగా గడిపితే ఎంత బాగుంటుందో కదా. అయితే ఈ మధ్య ఈ వనభోజనాలు కులాల పరంగా మారి కులతత్వాలను రెచ్చగొట్టేవిగా తయారవుతున్నాయి. అందరూ కలిసి స్నేహ సౌభ్రాతృత్వాలను పంచుకుని పెంచుకోవాల్సిన ఈ విషయాల్లో కులాలు అవసరమా? పెద్దలు చూపించిన విధానాల గురించి అర్థం కాకపోతే అడిగి తెలుసుకుని మరీ సరిగ్గా ఆచరించి ప్రయోజనాలను పొందాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుని ఏదో పాటించి అనర్థాలను కొనితెచ్చుకోవద్దు. ఇంతటి విశిష్టత గల కార్తీక మాసం ఉత్తమమైన దంటల్లో అతిశయోక్తి లేదు కదా. ఏమంటారు? మనం కూడా మనకు చేతైన విధంగా కార్తీక మాసంలో పుణ్యకార్యాలు ఆచరించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందుదాం. మరి ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. Thank you.
ఇంతటితో ఈరోజు కార్యక్రమాల సమాప్తం. మళ్ళీ రేపు శనివారం కొత్త విషయాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ సత్య గౌతమి. మీరు వింటున్నారు స్వరమాలిక. ఎల్లప్పుడూ కొత్త విషయాలతో ప్లీజ్ స్టే ట్యూన్డ్. స్వరమాలిక, భారతీయ స్వరం, అమెరికా నుండి.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. నవంబర్ 3, 2017 నాటి ఎపిసోడ్ ప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.